ఇప్పుడున్నటువంటి ఆడియో విజువల్ పబ్లిసిటీస్ లేవు, చెప్పేవాళ్ళు లేరు, వివరించేవాళ్ళు లేరు, కానీ అందరికీ తెలుసు. ఇంకా ఇప్పుడు చాలా మంది తెలుసు, ఇప్పుడు కథలు తెలియకండే. నా ప్రశ్న ఏంటి అంటే, ఈ రామాయణ మహాభారత భాగవత కథలు ప్రతి పల్లెటూరులో కూడా ఎలాగ అంత విశిద్ధమైనటువంటి ప్రచారం చెందేయి పొందేయి ఎలా తెలుసు అందరికీ. మనం సిలబస్ ట్రైన్ చేసి ఇంత మాత్రమే చదవండి అని చెప్తే, దాన్ని చెప్పడానికి టీచర్స్ నియమిస్తే, ఆ టీచర్స్ దాన్ని ఎలా చెప్పాలో దాన్ని చెప్పడానికి మళ్ళా వాళ్ళని బీఈడీ ఎంఈడీ చేస్తే, చివరికి మళ్ళా మొదటి వస్తాం, ఇంతకీ మాస్టర్ మీరు చెప్పింది ఏంటో మాకు అర్థం కాలేదండి. యాజ్ ఎ టీచర్ గా నా అనుభవం చెప్తున్నాను. కానీ రామాయణ మహాభారత భాగవత కథల్లో ఎవరికి అనుమానం లేదు. ఏది మంచిదో అందరికీ తెలుసు, ఏది మంచిది కాదో అందరికీ తెలుసు. ఆ విద్యా విధానము ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, అది మనం ఈ రాబోయేటటువంటి రోజుల్లో తెలుసుకోబోతున్నాం. ద నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏమిటి నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సినది, భారతీయ జీవిత విధానంలో వి లెర్న్ హౌ టు లివ్, మనము ఎలా బతకాలో అది నేర్చుకుంటాం. అది మర్చిపోయాం మనం, బతకటం మర్చిపోయాం మనం. నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేంత వరకు చాలా విచిత్రమైనటువంటి స్థితిలో జీవిస్తాం మనం. నేను చెప్పేటటువంటి ఈ ఉదాహరణని చాలా సీరియస్ గా గమనించుకోండి. రేపటి నుంచి మీరు నోట్బుక్స్, పెన్నులు, కాగితాలు కూడా తెచ్చుకోవాలి. ఇది విని వెళ్ళిపోయేటటువంటి క్లాసులు కావు, విని అర్థం చేసుకుని జీర్ణం చేసుకునేటటువంటి తరగతులు. ఇప్పుడే పుట్టినటువంటి శిశువు దగ్గర నుంచి ఇంకొక సెకండ్ లో చనిపోతాడు అనేటటువంటి వాడు కూడా ఈ విద్యను నేర్చుకోవచ్చు. స్లీప్ ఆఫ్ ద సబ్జెక్ట్, అది అర్థం చేసుకోండి. ఈ విద్య ఎవరికి నేర్పాలి, ఎవరు నేర్చుకోవటానికి అర్హత ఉన్నది అంటే, ఇప్పుడే పుట్టినటువంటి శిశువు, ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు దగ్గర నుంచి ఈ ఎడ్యుకేషన్ ని, ఈ జీవిత విధానాన్ని తల్లి గర్భంలోంచి స్టార్ట్ చేస్తాం మనం. ఇంకా శిశువు పుట్టక ముందు నుంచి దానికి కావలసినటువంటి విద్యను మనం బోధిస్తాం. చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని ఒక యజ్ఞముగా, అంత్యేష్టి సంస్కారముగా జరుపుతామని. ద లైఫ్ డస్ నాట్ ఎండ్ విత్ డెత్, కావుతో జీవితము పరిసమాప్తి కాదు, శరీరము పరిసమాప్తి అవుతుంది, మీ చేతనత్వం పరిసమాప్తి కాదు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని భారతీయులు మనకు అందించారు, మన ఋషులు అందించారు. అంతేత జీవించటం ఎలా అనేటటువంటి విద్యనే ఇంకో విధంగా మీరు నిలదలుచుకుంటే, చెప్పదలుచుకుంటే దాన్ని చేతనత్వ విజ్ఞానము అని కూడా అనవచ్చు. ద సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, హౌ టు లివ్, హౌ టు లివ్ అనే దాన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ గా మనం డెవలప్ చేసుకుంటే ద సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, చేతనత్వ విజ్ఞానంగా మారుతుంది. ఇది మన సబ్జెక్ట్ మ్యాటర్, గాయత్రి కాదు మన సబ్జెక్ట్ మ్యాటర్, జీవిత విధానం, సైన్స్ ఆఫ్ లైఫ్, లేకపోతే స్టడీయింగ్ కాన్సెప్ట్, చేతనత్వ విజ్ఞానం. ఆ చేతనత్వ విజ్ఞానాన్ని తెలపడానికి ఏడు స్థాయిలో చెప్పేవాళ్ళు, ఓం భూ, ఓం భువ, ఓం స, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్వం. ఇది ఏడు చేతనత్వం మారాలి, కాన్సెప్ట్ మారాలి. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మన జీవిత విధానం ఈనాడు ఎలా ఉందో ఆలోచించుకుందాం. ఎర్లీ మార్నింగ్ 8 గంటలు లేస్తాం. నీళ్ళు ఎంతమంది 8 గంటలు ఇచ్చేవాళ్ళు మరి, ఇంకా 5 గంటలు లేస్తారా, 7కి లేస్తారా, ఎర్లీ మార్నింగ్ 7కి లేస్తారు. ఓకే, లేచిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి, 10 గంటలకు, 9 గంటలకు. ఆఫీస్కి వెళ్ళాలంటే అన్ని 2 గంటలు, 3 గంటలు ప్రయాణం కదా హైదరాబాద్ లో. అంటే మీరు లేచిన దగ్గర నుంచి పరుగు పరుగు ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు, నిద్రలేశాం. నిద్రలేసిన దగ్గర నుంచి ఇంకా తొందర ఆఫీస్కి వెళ్ళాలని తొందర బయలుదేరండి. మీ మానసిక స్థితి ఎలా ఉంటుందో కాస్త ఆలోచించుకోండి. బయలుదేరం ఆఫీస్కి వెళ్ళటానికి ఏముంటుంది మీ మానసిక స్థితి? మీరు ఏదైనా లాగింగ్ చేయాలి ఉంటే వర్క్లో ఆఫీసర్ మేనేజరు ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ తిడతాడేమో అని తగ్గ లేదు. మీరు చేయవలసినటువంటి పని ఎలా చేయాలో తెలియక దాని గురించి ఎలా చేయాలో అనేటటువంటి ఆలోచనలతో సతమతమవుతూ మీరు బయలుదేరుతారు. అతి కష్టం మీద గంట గంటన్నర ప్రయాణం చేసి ఆఫీస్కి చేరుకుంటారు. సరే 9 to 5 ఆఫీస్లో ఉన్నారు, మళ్ళీ అలసిపోయి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే, మీ జీవితంలో ఆఫీస్ వర్క్ తప్ప మిగతా దేనికి ప్రాముఖ్యత లేదు. వేస్ట్ యువర్ అదర్ టైం. ఆఫీస్ పని 9 to 5 అనుకుంటే 6 hours, 8 hours, మిగతా 16 hours మీ వేస్ట్. కానీ నిజానికి అది మీకు ఉన్నటువంటి ఫ్రీ టైం, మీ అంతటి మీరు ఉపయోగించుకోగలిగేటటువంటి కాలం. మీరు దేనికి కావాలంటే దానికి ఉపయోగించుకోగలిగేటటువంటి ఆ కాలాన్ని దేనికి మనం ఉపయోగించుకోవాలి, ఆ కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తుంది చేతనస్థ విజ్ఞానం. కాలాన్ని మనకి ఉన్నటువంటి ఫ్రీ టైం ఆఫీస్ వర్క్ కాకుండా అంటే జీవించడానికి, కడుపు నింపుకోవడానికి, రోటా రోటీ చెప్పడం మతాం కొరకు ఉపయోగించుకునేటటువంటి కాలాన్ని తప్ప మిగతా 16 గంటల కాలము మనము వేస్ట్ చేసుకుంటున్నాము. మన అన్ని జీవనం మన బాధకు ఇది కారణం లోపల. మనకి తెలిసి వేస్ట్ చేసుకుంటున్నామని, కానీ అందరూ అలాగే వేస్ట్ చేసుకుంటున్నారు కనుక అది కరెక్ట్ అనిపిస్తుంది. అందరూ అదే చేస్తున్నారు కనుక అది కరెక్ట్. దీన్ని పబ్లిక్ ఒపీనియన్ అంటాం, ప్రజాభిప్రాయం. అంతేకా ఏది మంచిదో ఏది చెడో తెలిసినప్పటికీ కూడా ప్రజాభిప్రాయం దానికి విరుద్ధంగా ఉంటే మంచిదైనా మీరు చేయడానికి సాహసించ లేకపోతున్నారు. ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి, రోజుకి సుమారు 16 గంటల కాలము మనకి నచ్చినట్టు ఉపయోగించుకోవడానికి ఉన్నా కూడా మనము ఉపయోగించటలేదు. ఇది అర్థమైంది కదా స్పష్టంగా మీకు. 16 గంటల కాలం ఉంది మనకి. చాలా మంది అంటారు మేము బస్సులో వెళ్ళాలండి, ట్రైన్స్లో వెళ్ళాలండి, 2 గంటలు 3 గంటలు టైం పడుతుందండి. మీరు చాలా చూస్తూ ఉంటుంది ఆ 3 గంటల టైంని హాయిగా కూర్చొని మీరు ఎనీ కన్స్ట్రక్టివ్ పర్పస్ ఉపయోగించుకోవచ్చు. కానీ అది చెయ్యాలి అని అనిపించదు మనకి. ఎందుకు అనిపించదు అంటే ప్రజాభిప్రాయం. అలా ఉపయోగించుకునేవాడిని ముందు అందరినీ పిలుస్తారు. ఈ మహాత్ములందరినీ కూడా మొట్టమొదటివాడని అంటారు. రాకృష్ణ పరమశివుని ఈనాటికి కూడా ప్రహ్లాద్ ఠాకూర్ అని అంటారు. కానీ శరీరాల్లో ప్రహ్లాద్ ఠాకూర్ అంటే సిద్ధబ్రాహ్మణులు అని, వెంకటేశ్వర స్వామిని కూడా సిద్ధ వెంకయ్య అని. దాని తర్వాత ఆయన తన జీవితాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో నడుపుకున్న తర్వాత ఆయన భగవాన్ అయ్యారు. కాలాన్ని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే మీ జీవితాలు శూన్యం అయిపోతాయి. ఇంకొక 3వ పాయింట్ ఏంటంటే, ఇట్ ఇస్ ద సైన్స్ ఆఫ్ యూటిలైజింగ్ టైం. ఇంకొక 3 విధాలుగా చెప్పాను నేను, జీవితం ఎలా జీవించాలో తెలిసేటటువంటి విద్య, చేతనత్వం యొక్క విజ్ఞానాన్ని తెలిసేటటువంటి విద్య, కాలము అంటే ఏంటి, కాలాన్ని ఉపయోగించుకునేటటువంటి విద్య. ఇది మనం నేర్చుకోబోతున్నటువంటి దాన్ని. దీనినే గాయత్రి యొక్క 3 పాదాలు అంటాం మనం. 3 పాదాలు వస్తున్నాయి కదా. ఇంకొక ఇక్కడ ఈ క్లాస్ వచ్చిన తర్వాత ఈ 3 రోజులు మీరు విన్న తర్వాత మీకు ఈ 3 విద్యలు రావాలి. ఏంటి రావాలి 3 విద్యలు? హౌ టు లివ్, జీవితం అంటే ఏంటి, ఎలా జీవించాలి అనేది తెలుసుకోవాలి. రెండవది ఏం చేయాలి, మీకు ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ కాన్సెప్ట్ చేతనత్వ విద్యాన్ని తెలియాలి. 3వది, వాట్ ఇస్ టైం, కాలం అంటే ఏంటి. భలే అంటూ ఉంటాం మనం అందరం కూడా, టైం లేదు సార్ అండ్ చేయండి. చెప్పగలరా మీకు టైం ఎంత చేయండి? వాట్ ఇస్ టైం? అది మనం నేర్చుకోబోతున్నాం. మూడు అధ్యాయులు ఇంత గాయత్రి మహావిజ్ఞాన్ అనేటటువంటి దాంట్లో మనం ఇది నేర్చుకోబోతున్నాం. గాయత్రి మంత్రం గురించి మనం నేర్చుకోబోటం లేదు. ఓం భూర్భువ సత్కరిచురవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయ గురించి నేనేమి చెప్పబోటం లేదు. నేనేమి చెప్పబోతున్నాను అంటే ఈ కాంపాక్ట్ అక్షర సముదాయం, దాన్నే మనము మంత్రము అంటాం. మననం చేసుకుంటే మనకి రక్షించేది మంత్రం. మననాత్ ప్రాయతి ఇది మంత్ర. మనం చేసుకున్న కొద్ది కూడా నీకు రక్షణ వస్తుంది. ఈ అక్షర సముదాయం గురించి నేను చెప్పబోతున్నాను. ఓం భూర్భువస్వ సత్సంచుర్వరీ భర్గో దేవస్య సీమై ధియో యోన ప్రచోదయ. నేను 8వ క్లాసులో 9వ క్లాసులో కాశీలో హిందీ మీడియంలో చదువుకుంటున్నప్పుడు హిందీ వ్యాకరణంలో ఒక మంత్రము నాకు చెప్పారు, యమాత రాజధాన కలగ. ఇక్కడ వచ్చే ఇక్కడ అది చెప్తారు సార్. నాకు ఇప్పుడు గుర్తు లేదు యాక్చువల్ గా అందులో ఏం చెప్పబడిందో, కానీ అందులో ఛందస్ గురించి చెప్పబడింది. అది ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తూ వ్యాకరణంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. అంటూ గుర్తుంటే ఏమదు, కానీ అది ఎందుకు ఉపయోగించుకోవాలని మీకు తెలిస్తే అది చాలా ఉపయోగపడుతుంది. ఇంతకంటే తెలియాల్సిందే మీకు మంత్రం తెలియాల్సిందే, కానీ ఆ మంత్రము మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలియకపోవడం వల్ల ఇది చేస్తే ఏం లాభం అవుతుంది అనేటువంటి ప్రశ్నలు మనకి వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక జగత్తులో ఇంకొక విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ మనకి తగులుతూ ఉంటుంది. కామన్ సెన్స్ ఉండదు, కోపం తెచ్చుకోకండి. ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకో మనం కామన్ సెన్స్ పక్కన పెట్టడం, వీ డోంట్ యూస్ కామన్ సెన్స్. ఒక వ్యక్తి ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే ముందు 10వ క్లాస్ వచ్చి చదవాలి, దాని తర్వాత ఇంటర్మీడియట్ చదవాలి, దాని తర్వాత ఎంట్రన్స్ రాయాలి, అందులో సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయ్యాక మళ్ళీ చాలా చాలా పరీక్షలు రాయాలి, అప్పటికి గ్రాడ్యుయేట్ అవుతాడు, బీటెక్ అవుతాడు. దాని తర్వాత ఇంకా కాస్త కరెక్ట్ అయిన పొజిషన్ రావాలి అంటే ఎంటెక్ చేసుకోవాలి ఇంకో రెండు కదా. రోజుకి ఎంత టైం ఖర్చు పెడుతున్నాడు వాడు? ఈ స్టూడెంట్ 4వ క్లాస్ దగ్గర నుంచి ఎంటెక్ అయ్యేంత వరకు నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వ్యక్తి అయితే నిద్ర లేచిన దగ్గర నుంచి మెలుగుగా ఉన్నంత వరకు వాడి చేతనత్వం మొత్తము కూడా సబ్జెక్ట్ మీద ఉంది. కానీ మనం గాయత్రి మంత్రం చేసుకుంటాం, ఆధ్యాత్మికత గురించి చెప్పుకుంటాం, భగవద్గీత చదువుతాం. భగవద్గీత చదువుతున్నప్పుడు కూడా మన మనస్సు దాని మీద ఉండదు, మంత్ర జపం చేస్తున్నప్పుడు కూడా మన మనస్సు మంత్రం మీద ఉండదు. మహా అయితే కాశీలో ఇలాగే గాయత్రి గురించి దాని గురించి చెప్తూ ఉంటే నా కొలి ఒకతను ఇంత గొప్పగా గాయత్రి మంత్రం అంటే నేను చేస్తానని నేను చాలా ఆనందించాను. సరే రా చెప్తాను గాయత్రి మంత్రం ఎలా చేయాలని నన్ను గురువు గారు పెట్టబెట్టి నేను శ్రీరామ్చర్ మాట్లాడాను. ఆయన గాయత్రి మంత్ర సిద్ధి పొందినటువంటి మహా ఉపాసకుడు. ఆయన ఆధ్వర్యంలో అక్కడికి ఆయన భక్తులు ఉన్నాడు. నేను గాయత్రి మంత్రాన్ని నేర్చుకున్నాను, ఆ గాయత్రి మంత్రమే నేను ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను చేసుకున్నాను ఎంత చేసుకోవాలి, ఎన్నిసార్లు చేసుకోవాలి అన్నాను. రోజుకి 3 మాలలు చేస్తే మంచిది అన్నాను. అంటే అతను ఇన్స్టిట్యూట్ చేయడం చూసి రోజుకి 3 మాలలు చేస్తే చాలా బాగుంటుంది అప్ప, అంత 3 మాలలు చేయలేదు, కొన్ని 1 మాల చేస్తే 1 మాల చేయలేను, కొన్ని రోజుకి 4 సార్లు చేస్తే ఇది బాగుంటుంది. అంటే రోజుకి 4 సార్లు చేసుకోవటం మొదలు ఇస్తాను అన్నాడు. 5 రోజుల తర్వాత అతను అడిగాను, ఏం చేస్తున్నాను, ఎక్కడ చేసుకుంటానే 5 సార్లు మేజోడ్ వేసుకుంటున్నప్పుడు 3 సార్లు గాయత్రి మంత్రం అనుకుంటున్నాను సరిపోదా. ఎంత నాన్ సెన్సికల్ ఆలోచన విధానము ఆధ్యాత్మిక పేరుతో ఉన్నాయో ఆలోచించుకోండి. ఒక అగరబత్తి వెలిగించేసి ఒక దీపం వెలిగించేసి రెండు సార్లు బాగా 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 అంటే అయిపోయింది అనుకుంటే స్టార్టింగ్ పాయింట్ అని నేర్చుకోవటం అలాగే నేర్చుకుంటా ఏదైనా ఎల్కేజీలో వాటిలో ఏబీసీడీలో నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత సంవత్సరాల తరబడి దాని మీద మీరు కృషి చేయాలి. కృషి చేయటమే మీరు మంత్రాన్ని ఉచ్చారణ చేస్తున్నారు తప్ప అసలు ఆ మంత్రార్థం గురించి పట్టించుకోరు. ఈజీ కొద్ది ఎంటెడ్ వెరీ పవర్ఫుల్ న్యూక్లియర్ పవర్ అంతా అందులో ఉంది అని ఒకడున్నాడు. ఇంకా మొదలెట్టాడు వాడు చెప్పం ఈజీ కొద్ది ఏం చూస్తాడు, ఈజీ కొద్ది ఏం చూస్తాడు, ఈజీ కొద్ది ఏం చూస్తాడు, న్యూక్లియర్ పవర్ కాదుగా. కానీ ఆ ఫార్ములా తెలియకపోతే న్యూక్లియర్ ఎనర్జీని మీరు కంటిన్యూ చేయలేదు. అర్థమవుతుందా చెప్పింది? ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మానసిక స్థితితో మీరు నిర్వహించి రావాల్సి ఉంటుంది. ఒక మహా విద్యను నేర్చుకోవడానికి మీరు సమయం ఇవ్వాలి. అప్పుడే నీళ్ళు వస్తాయండి మాకు రాలేమండి, మీ ఆఫీసర్ చూసినప్పుడు అప్పుడే నీళ్ళు వస్తాయండి రాలేమండి అని మీకు చూస్తాను. మీకు దమ్ముంటే అనండి వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్. ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించినటువంటి ఈ బలహీనతల ముందు నేను పోగొట్టుకోండి. క్లాసులు జరుగుతున్నప్పుడు ఆ టైంకి మీరు రావాల్సిందే తప్ప మీకు నేను ఉన్నప్పుడు క్లాసులు పెట్టండి అనేటువంటి మాట మనం ఎప్పుడానో ఇవ్వాలి అనుకుంటా. ఎవరో అన్నారు కొత్త శక్తిని మళ్ళీ సాయంత్రం చెప్తారా సార్? మీరు చెప్పండి, చెప్తాను కదా. కెమిస్ట్రీలో సిలబస్ ప్రకారం పాఠం చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈ రోజు చెప్పిన పాఠం మళ్ళా రేపు నేను రిపీట్ చేయను. రిపీట్ చేసుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? ఎందుకు అసలు అలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అన్నది నాకు చాలా బాధ. మీరు నేర్చుకోండి, అది దిస్ ఈజ్ అ సైన్. విజ్ఞానాన్ని మీరు ఎలా నేర్చుకోదలుచుకున్నారో అంత సీరియస్ గా నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు లాభాలు వస్తాయి. ఆపలేదు ఆ లాభాలు. గాయత్రి ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నామో అర్థం చేసుకోండి. జీవన దేవతాకి సాధన అనేది గురువు గారు హౌ టు లివ్, ఎలా జీవించాలి, హౌ టు యూటిలైజ్ టైం, కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, చైతన్యత్వాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, కాన్షియస్నెస్ ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇవి మూడు అద్భుతమైనటువంటి విద్యలు కలిసి దాయిత్రి. ఈ మూడు తెలిస్తే మీరు జీవితంలో దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అదే అర్థం చేసుకోండి. అందుకే దీన్ని ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో అంటారు. జీవితం అంటే ఏంటో మీకు తెలిసినప్పుడు మీ జీవితం ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలుస్తుంది. కాలము అంటే ఏంటో తెలిసినప్పుడు కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. చేతనత్వము అంటే ఏంటో తెలిసినప్పుడు చేతనత్వాన్ని ఎలా మార్చుకోవాలో మీకు తెలుసు. దీనికి మీ సబ్జెక్ట్ ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. పొలిటీషియన్ దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఓ బిజినెస్ మ్యాన్ దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఓ ఆర్టిస్ట్ దీన్ని ఉపయోగించుకోవచ్చు. అది ఈ విద్య యొక్క గొప్పతనం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అప్పుడే పుట్టిన పిల్లవాడు దగ్గర నుంచి ఇంకొక క్షణంలో కలిపిపోతున్నటువంటి వ్యక్తికి ఇది ఎలా ఉపయోగపడుతుందో రేపటి నుంచి మనం నేర్చుకోబోతున్నాం. గత ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కానీ ఇది నేర్చుకునే ముందు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు పసుపు రంగు బట్టనే వేసుకునండి. ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే మా దగ్గర పసుపు రంగు బట్టలు లేవు. మరి ఏం చేద్దాం? నేనేమో పసుపు రంగు బట్టలు వేసుకురమ్మన్నా, మీ దగ్గర లేదు, మరి ఏం చేస్తాం? అప్పుడు కనీసము పసుపు రంగు ఏమంటారు దాన్ని అతని ఏం చెప్తున్నాను, సంథింగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. పసుపు రంగు మీ మీద ఆస్థాన కంప్లీట్ గా ఉండాలి అంటే ఏమంటారు? నేను అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఉండాలి. గాయత్రి మంత్రానికి పసుపు రంగుకి ఉన్న లింక్ ఏంటో మీకు తర్వాత తర్వాత అర్థమవుతుంది. తర్వాత తర్వాత అంటే ఈ మూడు నాలుగు రోజులు కానీ ఒకటి క్లాసులో నేను చెప్పలేను. కానీ అంటే ఖచ్చితంగా పసుపు రంగు పచ్చలే వేసుకురండి. చాలా మంచిది. అది నేను కూడా ఆల్టర్నేటివ్ చెప్పాను అంటే అందరూ ఆల్టర్నేటివ్ పడకండి. లేదు మీ దగ్గర పక్క వాళ్ళని అడగండి, ఎవరినో ఒక అడగండి, కమ్మింగ్ ఎల్లో సార్ ఖచ్చితంగా క్లాస్ చెప్పిన టైంకే మొదలవ్వాలి. ఇంకేత గాయత్రి అంటే ఏం చెప్పాను నేను? యూటిలైజేషన్ ఆఫ్ టైం అని చెప్పాను కదా. ఇంకేత ఏ టైంకి మొదలు పెడతామో ఖచ్చితంగా ఖచ్చితంగా అదే టైంకి మొదలెడతాం, ఎన్ని గంటలకి క్లోజ్ చేస్తామంటే ఖచ్చితంగా అదే క్లోజ్ చేస్తాం. అందువల్ల మీరు 10 నిమిషాల ముందు రావాలి. వచ్చాక మనము 10 నిమిషాల పాటు ఏకస్వరంతో గాయత్రి మంత్రాన్ని ధ్యానం చేస్తాం. ఎందుకంటే గాయత్రి మంత్రం చాలా గొప్పదని ఎన్నిసార్లు చెందుకు లాభం ఆచరించటం మొదలెట్టండి. అది ఉచ్చారణ చేయడం, జపం చేయడం మంచిది అని తెలిసాక విశ్వాసం అంటే రేపటి నుంచి క్లాసుకి 10 నిమిషాల ముందు రండి. చెప్పారు మాస్టర్ అక్కడ గాయత్రి మంత్రం జపం చేస్తాను, నేను బయట నుంచి సిగరెట్ తాగుతూ ఉండకండి. కాబట్టి వచ్చేసిన మంత్రజపం అయ్యాక లోపల కొట్టాం. సీరియస్ గా నేర్చుకోండి. కొంచెం మీరు సీరియస్ గా అటెంప్ట్ చేస్తే పూజ్య గురుదేవుల యొక్క ఆ చేతనత్వము సర్వత్రా వ్యాపించింది మీకు. తర్వాత తెలుస్తుంది ఆ చేతనత్వం ఎంతగా వెంపలు రాడుకోండు. 1971 జూన్18 ఆయనకి హిమాలయాన్ని వెళ్ళిపోతున్నాము అని చెప్పి విదాయి సందేశాన్ని ఆయన ఒక కోరిక చెప్తున్నారు. నేను రేపు ఆ కోరిక గురించి కూడా చెప్తాను. ఈవెన్ నౌ ద స్పిరిచువల్ పవర్ ఇస్ యాక్టివ్. ఆ పవర్ మనకు ఉపయోగపడాలి అంటే మంత్ర జపము మనం చాలా ఎక్కువ చూసుకోవాల్సి ఉంటుంది. అంతేత మీరు ఖచ్చితంగా 10 నిమిషాలు ముందు వచ్చి పసుపు రంగు పట్ట పైన వేసుకుని ఆచారం వేసుకుని మంత్ర జపం చేద్దాం, సామూహికంగా చేద్దాం, కలిసి చేద్దాం. 24 నెలల గాయత్రి మంత్ర జపం పూర్తి అవుతే దాన్ని ఒక అనుష్ఠానము అంటాం. మనము 100 మంది 10 నిమిషాల పాటు గాయత్రి మంత్ర జపం చేస్తే అయిపోతుంది. సామూహికతలో ఉన్నటువంటి స్థితి మనం ఉపయోగించుకుందాం. అంతేత 10 నిమిషాలు ముందు రండి. అందరూ ఎల్లో డ్రెస్ లో వచ్చిన వాళ్ళు ముందు రండి, లైన్ లో కూర్చోండి. ఎల్లో డ్రెస్ లో దాని వాళ్ళు తేడా ఏమైతే కొంచెం రూల్స్ స్ట్రిక్ట్ గా పాటించండి. ముఖ్యంగా కార్యకర్తలకి నేను చెప్పిన రూల్స్, ఎల్లో బట్టలు వేసుకున్న వాళ్ళు 10 నిమిషాలు ముందు వచ్చి కూర్చున్న వాళ్ళు ముందుంటారు. తర్వాత వచ్చే వాళ్ళు ఆల్రెడీ చెప్పలేక అనేక కారణాలతో లేట్ అవ్వచ్చు. అదే వాళ్ళు కనుక అక్కడ కూర్చుంటారు. నెక్కి లెక్చర్ అయిపోయిన తర్వాత 15 నిమిషాల పాటు దీప యజ్ఞం చేస్తాం మనం ప్రతిరోజు కూడా పొద్దున్న సాయంత్రం. గాయత్రి యజ్ఞానికి అరిణాభావ సంబంధం వారింటర్ నాట్ పోస్ హౌస్ పోస్ పాజిటివ్ నెగిటివ్ అలాగా ఇవి రెండు కలిసి ఉంటాయి. ఎప్పుడు యుగ్మాలు గంటలు వేస్ట్ చేయడం అంతేత లెక్చర్ మొదలెట్టే ముందు గాయత్రి మంత్ర జపం చేస్తాం. లెక్చర్ అయిపోయాక గాయత్రి యజ్ఞం చేస్తాం. ఆ గాయత్రి యజ్ఞము దాంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఇప్పుడు మీకు వాళ్ళు చేసి చూపిస్తారు. కానీ ప్రతిరోజు మనం ఇంత చేసి చేయం. రోజు మాత్రం మనం స్పష్టంగానే చేస్తాం. కానీ ఇవాళ నవరాత్రుల యొక్క పూర్ణావతిగా చాలా మంది గాయత్రి మంత్ర జపాన్ని విశేషంగా చేస్తూ ఉండి ఉంటారు. దాని యొక్క పూర్ణావతిగా ఇవాళ గాయత్రి దీప యజ్ఞాన్ని చేస్తున్నాం. ఇంకా నేను చెప్పినటువంటి మాటలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఒకటి గుర్తుంచుకోండి. పూజ్య గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి చేతనత్వం వ్యక్తి కాదు, ఒక వాటి కాన్సెప్ట్ అండ్ హౌ ఇది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మనం ఎక్కడున్నామో అక్కడ మన జీవితాలలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు వచ్చాయి. అందుకే దీన్ని
ఇంతకు ముందు జపం మొదలెట్లా మనం.
ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః.
ఈ గాయత్రి మంత్రం మీరు ఉచ్చారణ చేసుకున్నప్పుడు ఒక బొమ్మ చూడండి అక్కడ.
Amen.
Hey, పని చేసిన తర్వాత కదలకుండా కూర్చోవాలి. సిమెంట్ వేశాక సెట్ కాకుండా కదిలితే మీరు సిమెంట్ వేసుకున్నా వేసుకోపోయినా ఒకే. లేదా రెండో కండిషన్ ఎప్పుడూ కూడా జపం తర్వాత ధ్యానము కనీసము 5 నిమిషాల పాటు మౌనంగా కదలకుండా కూర్చోవాలి. వైబ్రేషన్ థియరీ మన శరీరాన్ని ఒక విశేషమైనటువంటి పద్ధతిలో కంపనమనం చేస్తున్నాం. మన మంత్రజపానికి ఫలితాలు రాకపోవటంలో మొదటి కారణం ఇదే. మీరు మంత్రజపం చేసిన తర్వాత కనీసము 5 నిమిషాలు కదలకుండా కూర్చోవాలి. ఏమి కదలకూడదు. ఆఖరికి కనుగుడ్లు కూడా, ఐబాల్స్ కూడా కదలకూడదు. దానికి శాంభవి ముద్ర అని ఒక టెక్నిక్ ఉంది. ఇంకొక సైన్స్ గా మనం డెవలప్ చేస్తున్నటువంటి ఈ క్లాస్ ని చాలా సీరియస్ గా మీరు అవగాహన చేసుకోవాలి. మంత్ర జపానికి అందరూ అటెండ్ కావాలి. అసలైంది మంత్ర జపం. అది వదిలేసి నేను ఎంత లెక్చర్ ఇచ్చినా నేను ఇచ్చేటటువంటి లెక్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాయత్రి మంత్ర జపం చాలా మంచిది అని చివరికి చెప్పేది అదే. అది వదిలేసుకుని మీరు మొత్తం లెక్చర్ విన్నా వేస్ట్ అది. కానీ వింటే తప్పు కాదు, వింటే చేయాలనేటటువంటి కోరిక కలుగుతుంది. కానీ ఆ కోరిక కలిగినా మనస్సులు ఉండదు. అందుకని క్లాస్ కనీసము ఈ 4 రోజులు 5 రోజుల పాటు పొద్దున్న సాయంత్రము ఖచ్చితంగా మీరు వీలు చేసుకోవాలి. ఆ కారణం ఉందండి, ఈ కారణం ఉందండి. శరీరము కదలలేని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, మెడికల్ లీవ్ పెట్టుకుంటారు. ఇంకా మీ ఉద్యోగాలకు కానీ ఇంట్లో పనులకు కానీ మీరు మెడికల్ లీవ్ తీసుకోవటమే. మాకు కుదరదండి అంటే మీకు ఇంట్రెస్ట్ లేదని అర్థం తప్ప ఇంకా మిగతా ఆ లాజిక్ నేను చెప్పకండి. ఇంకా కరెక్ట్ గా 6:30కి మనము ధ్యానం జపం మొదలెడతాం. 6:30కి జపం పూర్తి చేస్తాం. 5 నిమిషాలు శాంతంగా కూర్చుంటాం. 6:35కి క్లాస్ మొదలవుతుంది. కానీ 6:30 నుంచి 6:35 వరకు ఏ చాలా ఇంపార్టెంట్. క్లాస్ అయిపోయిన తర్వాత 10 నిమిషాల పాటు దీపయజ్ఞం చేస్తాం. గాయత్రి మంత్రము యజ్ఞము ఒక యుగ్మం, ఒక జంట పొలారిటీ, పాజిటివ్ నెగిటివ్, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా అది రెండు కలుపుకోవాలి. అది కలుపుకోకపోవటం వల్ల ఋషులు వాళ్ళు చెప్పినటువంటి ఫలితాలు మనకి రావటం లేదు. ఇంకా 4 రోజులు మీరు చేసి చూస్తే క్లాస్కి ముందు జపము, జపము తర్వాత 1 గంట క్లాస్ ధ్యానం. ధ్యానము అంటే ఒకే విషయం మీద నిరంతరము ఆలోచించడం, అది ధ్యానం అంటే. అంతేత జపం అయిపోగానే మనం గాయత్రి మంత్రం గురించి ఆలోచిస్తాం గంటసేపు. అది అయిపోయిన తర్వాత యజ్ఞం చేస్తాం మనం 10 నిమిషాలు పాటు. అంతేత ఇది గుర్తుంచుకోండి, మీకు మాత్రమే కాకుండా అందరికీ చెప్పండి. ఎందుకంటే నాకు తెలిసి స్పిరిచువలిజంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మొదటిసారి జరుగుతుంది. మీరు చేసుకోండి, మీకు లాభాలు వచ్చేస్తాయని ఏమీ నేను చెప్పడం లేదు. ఇట్ ఈజ్ ఎ సైన్స్, ఒక విజ్ఞానము, మహావిజ్ఞానం. ఆ సైన్స్ ని సైంటిఫిక్ గా యూజ్ చేసుకుంటే మీకు ఫలితాలు వస్తాయి, అంతే చెప్పదలుచుంది. జపానికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఎల్లో డ్రెస్ లోనే రావాలి. ఎల్లో డ్రెస్ వేసుకోకపోతే పైన పసుపు రంగు బట్టలు ఉండాలి. లేకపోతే జపాన్ యొక్క 99% లాభాలు ఉండవు. ఓటర్ క్లాస్ పిల్లవాడికి డ్రెస్ వేయకుండా పంపిస్తే స్కూల్లోకి రానివారు. అక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ మీరు ఇక్కడ చెప్పుకోలేకపోతున్నారు. అంచేత స్పిరిచువలిజం ఒక సైన్స్ గా డెవలప్ కావటం లేదు. అంచేత ఆ డిసిప్లిన్ నేను ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్నా. నేను అంచేత 2 వర్గాలుగా మనం ఈ క్లాస్ కు వచ్చేటటువంటి స్టూడెంట్స్ ని డివైడ్ చేసుకుంటాం. మనం ఒకటి ఎల్లో డ్రెస్ ఉన్నవాళ్ళు, ఒకటి నాన్ ఎల్లో డ్రెస్ వాళ్ళు. నాన్ ఎల్లో డ్రెస్ వాళ్ళు కొంచెం దూరంగా కూర్చుంటారు, ఎల్లో డ్రెస్ వాళ్ళు కొంచెం దగ్గరగా కూర్చుంటారు. అది మాత్రం గుర్తుంచుకోండి. డోంట్ మిక్స్ ఎల్లో వాళ్ళు వైట్ డ్రెస్ వాళ్ళు, అంటే అదర్ డ్రెస్ వాళ్ళు కలవకండి. కానీ ఎల్లో డ్రెస్ నేను మళ్ళీ గుర్తించుకోవక్కర్లేదు. ఎల్లో ఎనీ ఎల్లో థింగ్ ఇఫ్ యూ కవర్ ఇట్ ఇట్ ఈజ్ ఓకే, అది గుర్తుంచుకోండి. సాయంత్రం కూడా క్లాస్కి ముందు జపం జరుగుతుంది. క్లాస్ అయ్యాక యజ్ఞం జరుగుతుంది. మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, క్లాస్ కంటే చాలా ముఖ్యము ఆ జపము యజ్ఞము. అందువల్ల నిజంగా మహావిజ్ఞానం యొక్క ఫలితాలు మేము చూడాలి అనిపిస్తే నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నాను, ఈ 3 రోజులు మీరు అలా చేసి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. బట్ యూ షుడ్ బి సీరియస్. నాకు నీళ్లు కలగలేదు రాలేదు కుదరవద్ద, దానికి నేనేం చేయలేను, మీరు రాలేకపోతే నేనేం చేస్తాను. మెడికల్ లీవ్ పెట్టేసుకోండి, మీ దగ్గరగా ఉన్నటువంటి ఏదైనా హోటలో లాడ్జో రూమ్ ఉంటే అక్కడ తీసేసుకోండి, ఆ ఇంట్రెస్ట్ మీకు ఉండాలి. మెడికల్ ఎంట్రెన్స్కి ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళారు, నాకు బాగా గుర్తు. ఒకసారి నేను విజయవాడలో ఉన్నప్పుడు ఇంటర్ కేసెట్ కోసమని, అప్పుడేమో ట్రైన్స్ లేవు, ఏదో వర్షాలలో పడిపోయి ట్యాక్సీలు వేసుకునేలేదు, అక్కడ హోటల్ అకామిడేషన్ లేదు, చెట్టు కింద ఉన్నారు. ఆధ్యాత్మిక విజ్ఞానంతో పోల్చి చూసుకుంటే అతి సాధారణమైనటువంటి మెడికల్ కోర్సుకి మీరు అంత కష్టపడగలిగితే, ఆధ్యాత్మిక విద్యకి మీరు కష్టపడలేకపోతే చేయగలిగేది ఏమీ లేదు. అలా సీరియస్నెస్ పెట్టుకోవడానికి చెప్తున్నాను, యూ షుడ్ బి సీరియస్. అంటే మీరు స్టార్ట్ ద క్లాస్ ఫస్ట్ స్లైడ్ తెలుగు వచ్చిందమ్మా కట్టేయమంటా. అదే సీరియస్నెస్. ఓటో క్లాస్ పిల్లవాడికి ఇంత బస్తా పుస్తకాలు నది మీద పెట్టినని తీసుకెళ్తారు. నేను ఇక్కడికి క్లాస్కి వచ్చినప్పుడు మీకు పుస్తకాలు ఉండాలి అని చెప్తే కూడా మీరు తెచ్చుకోలేదు. ఇది చాలా తక్కువ పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి గాయత్రి మహావిద్యాల పుస్తకం, కావలసిన వాళ్ళు తీసుకోండి. క్లాస్ని క్లాస్ లాగా నేర్చుకోండి, రాత్రి వస్తేనే కథలు చెప్పేసి మీరు ఇంటికి వెళ్ళిపోయి మాస్టర్ ఏం చెప్పాడో అర్థం కాలేదని ఒక వర్గం ఉంటుంది, చెప్పింది చాలా బాగుందని ఇంకో వర్గం ఉంటుంది, కానీ ఎవడో స్టడీ చేయడు. ఐ వాంట్ స్టడీ గాయత్రి మహావిద్యాలం అని అందరు పుస్తకాలు కావాల్సిన వాళ్ళు చేతులు ఎత్తండి, వాళ్ళు తీసుకోండి పుస్తకాలు. ఈసారి నుంచి కార్యకర్తలు నెక్స్ట్ క్లాస్ నుంచి గుర్తుంచుకోండి, ఇవంతా ఉన్నాయా లేదా అని చూసుకోండి, అందరికీ చెప్పండి. మనుషులకి తెలియదు కదా ఆధ్యాత్మిక లెక్చర్ అంటే చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోవటం, చేతులు ఒప్పుకుంటూ వచ్చేయటం అనే తప్ప, అదొక విద్య. విద్య నేర్చుకోవడానికి పుస్తకాలు అవసరం అన్నదే మనకి అర్థం కావటం. అందరూ తీసుకోండి బుక్స్. రాత్రి బుక్స్ తెల్లకాయలు కూడా తీసుకోండి, పెన్సిల్